அவித்யானாமந்தஸ்திமிரமிகிரத்வீபநகரே ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜிரே தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதௌ நிமக்னானாந்தம் ஸ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசாந்தயே. வந்தே குரு பதத்வந்த்வம் அவாங்மானசகோச்சரம் ரத்தசுக்ல பிரபாமிஸ்ரம் அதர்க்யம் த்ரைபுரம் மகஹ. நாராயணம் நமஸ்கிருத்யா நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத். நமசிவாப்யாம் நவயௌவனாப்யாம் பரஸ்பராஸ்லிஷ்ட வபுர்தராப்யாம் நகேந்திரகல்யாவ்ருஷகேதனாப்யாம் நமோ நமசங்கர பார்வதீப்யாம். ஜகத்தாத்ரீ வகந்தேவீம் ஆரிராதயிஷு சுபாம் ஸ்தோஷ்யே பிரணம்ய சிரசா ப்ரம்ஹயோனிம் சரஸ்வதீம். சமஸ்த சன்மங்களானி சந்து.
இட்டுவண்டி பண்டிதுடிக்கு நீ சுரூபம் அர்த்தம் காது. மகாமாய சேத ஆவரிம்பபடி சாட்சாத்து நீ சுரூபம் எதிர்கொண்டா நிலபடினா குர்த்தின்சலேன் அஜ்ஞானம்லோ படிப்போயாம். மேம் నిన్ను ఎలా గుర్తించాలి, ఏ రకంగా నిన్ను ప్రసన్నం చేసుకోవాలి అని వాడు ఆర్తితో అడిగితే ఆ పరమేశ్వరుడు అత్యంత గంభీరమైన దుర్బోధ్యమైన విషయం అడిగారు. అయినా చెబుతున్నాను, నన్ను ప్రసన్నం చేసుకోవడానికి దంభం పనికిరాదన్నాడే, అహంకారం పనికిరాదు, భక్తితో అన్ని నీళ్ళు అలా చల్లిస్తే చాలు, భక్తి ఉండాలి. నీలకంఠుని శిరసుపై నీళ్లు తల్లి పత్తిరిసుమంత ఎవ్వాటు పారవైచు కామధేనువు వానింటి గాడి పసరము అల్ల సురశాఖి వానింటి మొల్ల చెట్టు. నీలకంఠుడు ఎటువంటి వాడంటే పరమ కరుణాస్వరూపుడు. ఏమి చేత కాదు, కాసి నీళ్లు చల్లడం తప్పేం చేత కాదు అనుకో, నీళ్లు తెలియ పర్వాలా, ఆ శిరస్సు నీళ్లు పోయి చాలు, మంత్రం తంత్రం తెలియకపోయినా రవ్వంత పత్రి పారేస్తే చాలు. సాక్షాత్తు కామధేరు వాడి ఇంట్లో దొడ్లో కట్టేసిన పశు అయిపోతుందిట. కల్పవృక్షం దొడ్లో పాతిన మల్లె వృక్షం అవుతుంది. మల్లె మొక్క ఇంట్లో ఉంటే ఎప్పుడు కావాలంటే కోసుకోవచ్చు, కల్పవృక్షం అలా తయారవుతుంది. ఆయన కరుణ అటువంటిది. కాబట్టి నా కరుణకు నోచుకోవాలి అంటే మనస్సు ఇస్తే చాలు. మనస్సు ఇచ్చిన వాడికి వేరే ఇక పాండిత్యం కానీ మంత్రార్థులు కానీ అవసరం లేదు. కేవలం యోగం వల్ల పరమాత్మ దొరకడు, జ్ఞానం వల్ల దొరకడు. భక్తితో కూడిన జ్ఞానం, భక్తితో కూడిన యోగం నా దర్శనం మీకు అందిస్తుంది. అందుకే చాలా మంది ఏం చేస్తారు అంటే, స్వామి నీవు ఎలా ఉంటావో మాకు తెలియదు, ఏ మంత్రమో తంత్రమో తెలియదు, నువ్వు ఉన్నావని నమ్మడం మాత్రం ఒకటి తెలుసు, ఇంకేం తెలియదు మాకు. మంత్రం తంత్రం యంత్రం అనే మూడింటిని మేము పొందలేము, భక్తి ఒక్కటి మాత్రం ఉన్నది. ఆ భక్తితో నిన్ను స్మరించడం తప్ప మరొకటి చేయలేము అని మొక్కుకున్నటువంటి వారికి సులభంగా లభిస్తట్టయన. మంత్రయుక్త పూజ చేయ మనసు కరుగునా, మంత్రయుక్త పూజ పూజ చేయ మనసు కరుగునా. మంత్రమో తంత్రమో ఎరుగనైతినే నాదమేదో వేదమేదో తెలియనైతినే నాదమేదో వేదమేదో తెలియనైతినే వాదమేల పేద బాధ తీర్చరావయా స్వామి. వాదమేల పేద బాధ తీర్చరావయా స్వామి. మహేశ పాప వినాశ కైలాస వాసాయిశ నిన్ను నమ్మినాను రావా నీలకంఠరా దేవా. మహేశ పాప వినాశ కైలాస వాసాయిశ నిన్ను నమ్మినాను రావా నీలకంఠరా. మంత్రం తంత్రం తెలుసుకోవటం ఎవడి వల్ల కాదు, లోతులు తెలియవు. ఏదో పైపైన చెబుతున్నారు మనం వింటున్నాం, రూపాయి కట్టం ఆయన ఏదో మంత్రం చెప్పాడు మనం అభిషేకం చేసాం, లోతు తెలియదు స్వామి అని ఎవడైతే భక్తితో హృదయం అర్పణ చేస్తాడో ఆ హృదయం అర్పణ చేసినటువంటి వాడికి సులభంగా ప్రసన్నుడనవుతాను. ఓ బ్రాహ్మణోత్తములారా, ఋషులారా, హితులారా, పురోహితులారా, మీ అందరికీ అత్యంత విశుద్ధ జ్ఞానాన్ని పొందడం ఒకటే మార్గము అని బోధిస్తున్నారు ఈ సందర్భంగా. అయితే జ్ఞాతవ్యం హి ప్రయత్నేన శ్రోతవ్యం దృశ్యమేవచ. మీరు గురువు దగ్గర నుంచి ఏం చేస్తారు, కైవల్య సాధనం తెలుసుకోండి, ఎవడికి వాడు మోక్షం పొందాడు. ఇక్కడ శివుడు చెప్పాడు 48 ఏమన్నాడు, గురువు ద్వారా ప్రయత్నపూర్వకంగా ఎలాగ జపించాలి ఎలా తప్పించాలి ఏం చేయాలి తెలుసుకోండి. తనకు తానుగా మోక్షం పొందడానికి ఎవ్వడు అర్హుడు కాడు. అందుకే శ్రీకృష్ణుడు కూడా జగద్గురువై కూడా ఈ భూలోకంలో పుట్టిన ప్రతివాడు గురువు యొక్క ముఖం ద్వారా మంత్రోపదేశం పొందకుండా మోక్షం పొందడానికి చదువుకోవడానికి అర్హుడు కాడు అని లోకానికి తెలియజెప్పడం కోసమే సర్వజ్ఞులు జగద్గురువులైన ఆ బలరామకృష్ణులు గురువును అంగీకరించడానికి వెళ్ళారు. కాబట్టి ఒక సుఖం ఉందిటండి, గురుముఖం ద్వారా నేర్చుకుని చేసేవాడికి, గురుముఖత నేర్చుకున్న మంత్రం జపించేవాడికి అందులో ఉప్పు తప్పు ఈ రెండు పట్టవట, వాడికి ఇబ్బంది లేదు, మోక్షం వస్తుంది. ఆ రెండు గురువుదే, వాడే పడతాడు విశ్వాసంతో చేస్తే. విశ్వాసంతో చేయకుండా ఒక రోజు ఇలాగో ఒక రోజు అలాగో ఊగేవాడికి ఎప్పుడు ఏది పనికిరాదు. వాడు అటు స్వర్గానికి వెళ్ళడం నరకానికి వెళ్ళడం మధ్యలో ఉంటుంది ఒకటి, ఆ స్పేస్ షిప్ లో తిరుగుతూ ఉంటాడు వాడు. వాడిని వదిలేస్తే అంచేత మీరేం చేస్తారంటే జ్ఞాతవ్యం హి ప్రయత్నేన గురుముఖత జ్ఞానం తెలుసుకోండి, శ్రోతవ్యం వినండి కథలన్నీ, దృశ్యమేవచ ఆ వినడం ద్వారా కళ్ళ ముందు సీన్ కడుతుంది అది చూడండి. ఇంకా మీరు తరిస్తారు వేరే అక్కర్లా, మీకు చేసే పని అదే. అనంతరం ఉపదేశం పొందుతున్నారు, కథలు వింటున్నారు, వింటున్నప్పుడు పులకించిపోయి ఆ దృశ్యం ఒక్కోసారి కళ్ళ ముందు కడుతోంది, ఇంకా వేరే తరించడానికి ఎంత మించి మార్గం లేదన్నాడు శివుడు. ఎప్పుడో చెప్పిన ఆ విషయం మీరు దాదాపు 6 నుంచి చేస్తున్నారు, 6 నుంచి ఈ మధ్యకాలంలో ఏదో ఒక సమయంలో. దీనిని ఏమన్నారు, ఏతదేవ పరం జ్ఞానం, ఇదే శ్రేష్ఠ జ్ఞానం, ఇదే జీవన్ముక్తి, మోక్షం ఇస్తుంది. బ్రహ్మభావశ్చ వర్ణిత, ఇదే బ్రహ్మభావం, ఇదే వర్ణించారు. కైవల్యం అంటే ఏమిటి, ఒక గురువు గారిని మంచి ఆయన చూసుకోండి, పురాణం వినండి, మంత్రం ఉపదేశం పొందండి, వీలున్నప్పుడు జపించండి, కథలు చెబుతున్నప్పుడు తమ్మయం పొంది వినాలి. ఈ కథలు ఎలా చెబుతుంటే నోరు వెడబెట్టుకుని నోట్లోకి దోమలు దూరుతూ ఉండగా ఇంటి మీద దృష్టి మర్చిపోయి ఉండాలి. అంటే కొంతమంది పురాణానికి వచ్చిన వాళ్ళు ఇల్లు గుర్తొస్తారు, వాడు గ్యాస్ కట్టామా లేదా, వెళ్ళేటప్పుడు ఇంతకి వర్షం కురుస్తుందా లేదా, ఆటో దొరుకుతుందా లేదా, ఈ వెంక మనకు కావాలి దాన్ని వదిలేసేయండి, ఆనందంగా ప్రపంచం మరిచిపోయి వినండి. అప్పుడు కంటి ముందు దృశ్యం కనపడుతుంది, ఆ దృశ్యం మోక్షం, జీవన్ముక్తి అట, బతికుండగా మోక్షం ఇస్తుంది అది. చచ్చాక మోక్షం దేవుడు అరుగు, జీవన్ముక్తి అన్నారు దానిని. దీనిని తీసుకోండి, ఇది శ్రేష్ఠ జ్ఞానం మీద ఆధారపడి ఈశ్వరోపనిషత్తు అనే పేరుతో నేను అందించాను ఒకప్పుడు. ఆ ఈశ్వరోపనిషత్తులో రహస్యం మీకు చెప్పాను. ఇప్పుడు నాకు సంబంధించిన లీలలు వినేవాడు ఏం చేయాలి అంటే, ఈశ్వర నిష్ఠుడు, ఈశ్వర పరాయణుడు తన్నిష్టాస్తత్వరాయణ అదిట. ఇప్పుడు ఈ కథ వినేటప్పుడు పరమేశ్వరుడి మీద నిష్ఠ, పరమేశ్వరుడి మీద తత్వరాయణ తాయం తప్ప మరొకటి లేదనుకోవడం, అప్పుడు మీకు ఏంటో కళ్ళు తెరిచి చూస్తే ఎదురుగుండా కూర్చున్న ప్రతి సురత ఈశ్వరుడే, ప్రతి రాయి శివలింగమే. ఈ కొబ్బరికాయ కాదు, కొబ్బరికాయ కూడా శివలింగం కిందే కనపడుతుంది. ఆ స్థాయికి వెళ్ళిపోతే కూర్చున్నవాడు కూర్చున్నట్టే నిత్య మోక్షం. ప్రతిరోజు ఆ పురాణం విన్న కాసేపు వాడు మోక్షం పొందినట్టే లెక్క. తద్వారా మరణానంతరం పునర్జన్మ రాహిత్యాన్ని పొందుతాడు. సమస్త వస్తువులలో కూడా యో మాం పశ్యతి సర్వత్ర యతయో విశ్వమీశ్వరం, ఎవడన్ని వస్తువులలో నన్నే చూస్తాడో నా రూపాన్నే గ్రహిస్తాడు వాడు. ఈ విశ్వమంతా ఈశ్వరత్వమే అని తెలుస్తుంది. ఈశ్వరుడే విశ్వం అంటే విశ్వానికి ఈశ్వరుడికి తేడా లేదనే జ్ఞానం వాడికి లభిస్తుంది. ఓ సాధువుల్లారా, ఇది శాశ్వతం. విద్య మాయ, శుద్ధం పరమ జ్ఞానయోగం. నా మూర్తి ఇది మీకు కనపడుతున్నది, పార్వతితో కూడిన అర్ధనారీశ్వర రూపం. ఈ రూపం మీకు తొలగిస్తుంది పాపం, భవతాపం, ఇవన్నీ పోయి మీరు అంత శాశ్వత కైవల్యం పొందుతారు. ఇదిగో ఇక్కడ ఈ దారుకావనంలో మీకు ప్రత్యక్షమయ్యానే ఇక్కడ జ్యోతిర్లింగంగా వెలిసిపోతున్నాను. భగవంతుడికి 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారమరేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథంచ డాకిన్యాం భీమశంకరం సేతుబంధేతు రామేశం నాగేశం దారుగావనే వారాణస్యాం తు విశేషం త్ర్యంబకం గౌతమీ తటే హిమాలయే తు కేదారం కృష్ణేశం చ విశాలకే. ఇవి 12 లింగాలు, జ్యోతిర్లింగాలు. సౌరాష్ట్రం గుజరాత్ లో సముద్ర తీరంలో ఉంది. అక్కడే ప్రభాస క్షేత్రం కూడా, యాదవనాశనమైన ప్రభాస క్షేత్రం. ఆ సౌరాష్ట్రంలో సోమనాథుడు చంద్రుడు ప్రతిష్ఠించాడు. ఒకప్పుడు చంద్రుడు తన భార్యల్లో రోహిణిని తక్కువగా చూశాడు మొదట్లో, తర్వాత రోహిణి మీద పెచ్చా పెరిగింది, మిగతా వాడు వదిలేశాడు. దాంతో ఈ నక్షత్రాలన్నీ దక్షుడి కూతుళ్ళు, అశ్విని భరణి కృతిగా మొదలైన నక్షత్రాలన్నీ దక్షుడి కూతుళ్ళు. వాళ్ళు కంప్లైంట్ చేశారట తండ్రికి, ఆయన గొడ్డు మండి క్షయరోగం వచ్చుగాక అన్నాడు. దాంతో చంద్రుడు కాస్త క్షయించిపోయాడు. ఆ చంద్రుడు శాపంతో క్షీణించిపోతూ ఉంటే కూతుళ్ళు మళ్ళీ ఏడుస్తూ, నాన్న ఎంత పని చేసావు, అల్లుడు చెప్పిస్తే వచ్చే నష్టం మాకా ఆయనకా అన్నారు. అప్పుడు ఆయన నిజమైన అమ్మ వెనక ముందు ఆలోచించుకోలేదు, అందుకని మామగారు కోపస్తే అల్లుడి జోలికి వెళ్ళకూడదు, దానివల్ల నష్టం పడి కూతురికి. అందువల్ల బాధపడి సరే ఏం చేస్తావు, వెళ్ళి తపస్సు చేయమన్నట్ట. శివుడి గురించి అక్కడ తపస్సు చేసి శివలింగం ప్రతిష్ఠించాడు. ఆ లింగం సోమనాథలింగం. చంద్రుడికి వృద్ధి క్షయాలను మార్పు చేశాడు ఆయన. నాశనం అయిపోకు, పూర్ణిమ రోజుల్లో పెరుగు, అమావాస్య రోజుల్లో తరుగు అన్నాడు. ఇదంతా మీకు భవిష్యత్తులో శివపురాణంలో వస్తుంది, వాయు పురాణంలో. సోముడు ప్రతిష్ఠించాడు గనక సోమేశ్వరుడు అయ్యాడు ఆయన. శ్రీశైలంలో మల్లికార్జునుడు, ఉజ్జయినిలో మహాకాళేశ్వరుడు, ఓంకార క్షేత్రంలో అమరేశ్వరుడు. అమరులు అంటే దేవతల చేత ప్రతిష్ఠింపబడిన ఈశ్వరుడు అమరేశ్వరుడు. ప్రజ్వల్యం వైద్యనాథ, పార్లే వైద్యనాథ్ ఉన్నది అక్కడ, వైద్యనాథేశ్వరుడు ఆయన. ఆయన దర్శనం మనకి సమస్త రోగాలు తొలగిస్తుంది, భవరోగాలు కూడా తొలగిస్తుంది. డాకినిలో భీమశంకరుడు ఆయన. రామేశ్వరం దగ్గర రామేశ్వరుడు, చేతు దగ్గర. ఇదిగో ఈ దారుకావనంలో నేను నాగేశ్వరుడు అనే పేరుతో, నాగం అంటే ఏనుగు అని అర్థం, మామూలు పాము అని అర్థం రూఢి. అందుకే విహ్వల నాగేంద్రము పాకి పాకి అన్న కుయ్యాలించి సమరంభి అంటాడు గజేంద్ర వక్షలో. నాగశబ్దానికి ఏనుగు అని కూడా అర్థం ఉంది. ఇక్కడ నాకు ప్రీతిపాత్రుడైన గణపతి నా క్షేత్రానికి అధిపతి. గణపతికి నాగముఖం అంటే ఇష్టం, ఆయన పేరు మీదుగా నాగేశ్వరుడు అవుతారు. ఇక్కడ దారుకావనంలో ఇది జ్యోతిర్లింగం. దర్శించినటువంటి వారి తాపాలు తొలగించి, పాపాలు తొలగించి ఆనందాన్ని ప్రసాదిస్తారు. అక్కడ రవ్వంత నీళ్లు స్వామివారి మీద చిలకరించి దాన్ని తీర్థంగా తీసుకుంటే అటువంటి వాడికి త్రిజన్మ పాపం నశిస్తుంది, మూడు జన్మల పాపం నశిస్తుంది. ఇంకా వారణాసిలో విశ్వేశ్వరుడు, నాసిక్కులో త్రింబకేశ్వరుడు, మహారాష్ట్రలో ఉన్న ఎక్కువగా ఇవన్నీ, హిమాలయాల్లో కేదారేశ్వరుడు ఆయన, బదరీకి దగ్గరలోనే ఉంటుంది, ఇటు బదరీ ఇటు కేదారం రెండు చీలుతాయి రుద్రప్రయాగ నుంచి. కృష్ణేశ్వరము అని అక్కడ కృష్ణేశ్వరుడు విశాల క్షేత్రం అన్నమాట. మధ్యప్రదేశ్ అని కొందరన్నారు, మహారాష్ట్ర అన్నారు, మొత్తం మీద ఆ రూట్ లోనే ఉంది ఆ కృష్ణేశ్వరుడు. ఈ 12 జ్యోతిర్లింగాలు భగవంతుని యొక్క రుద్రస్వరూపాలు. భగవంతుడు ఏకాదశ రుద్రులు అయ్యారు. శ్రీ పరమేశ్వరుడికి ఏకాదశ రుద్రులు అట, 11 మంది రుద్రులు. ఒక్క వారణాసి అయిన మాత్రం డైరెక్ట్ రుద్రుడు, తగ్గినవన్నీ 11 రుద్రులు. ఆ 11 రుద్రుల యొక్క కలయిక రూపం వారణాసి. ఈ దేవదారు వనంలో పరమ పవిత్రమైన నాగేశ్వర రూపంతో విలుస్తా. ఈయన ఆ రూపాన్ని చూడండి, పాశుపత దీక్షతో నన్ను అర్చించండి. నాకు జలప్రియుడి గనక జలంతో అభిషేకించిన వారి అందరికీ దివ్యమైన అనుగ్రహాలు ఇస్తాను అనగా వాడు బాధపడి, నువ్వు వెళ్ళిపోతానంటే కంగారుగా ఉంది, లింగ రూపంలో వెలిసి మాయమైపోతాడు మళ్ళీ, మాకు ఒక అనుమానం, మామూలుగా తపస్సు చేస్తూ ఉంటే ఈ యుగాల్లో మనుషులు ఇలా ఉన్నామంటే రాబోయేది కలియుగం కదా, ప్రతి యుగం ప్రతి మన్వంతరంలోనూ కలియుగం వస్తూ ఉంటుంది, ఆ కలియుగంలో జీవులు ఘోరమైన పాపాలు చేస్తూ ఉంటారు, అనుభవిస్తూ ఉంటారు, మరి వీరందరినీ ఎలా రక్షించడం, కలియుగ మానవుల కోసం తరణోపాయాన్ని చెప్పమన్నారట. కలియుగ తరణోపాయం. అప్పుడు ఆ పరమేశ్వరుడు చిరునవ్వులో ఒక క్షణం కళ్ళు మూసి మంచి విషయం అడిగారు. ఒకప్పుడు ఇలాగే కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం వెళ్ళిపోయాక కలియుగ ప్రారంభ కాలంలో నారద మహర్షి భూలోక సంచారం చేద్దామని బయలుదేరాడు. తన చేతిలో ఉండే మహతి అనే వీణ మీటుకుంటూ బయలుదేరాడు ఆయన. సరిగమ పద నిసంజ స్వరంబుల మహతి నభోవాయు నిహతి మురయా. తన చేతిలో ఉండే ఆ మహతి అనే వీణ మీటుతూ ఉంటే సరిగమ పద నిసంజస్వరానికి బదులుగా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రమే జపిస్తున్నాడు ఆయన. ఆనంద సంభూత కరిగీత రవసుధా దానల యోగీంద్ర తతులు చొక్క. ముఖం నుంచి ఆ హరికథ అనే అమృతం వచ్చేస్తోంది. ఈ అమృతంతో యోగులు అమృతం తాగి ఆనందపడిపోతున్నారట. మామూలు అమృతం నోటితో తాగుతాం, కథామృతం చెవులతో గ్రోలుతారు, గ్రోలి తరించిపోతున్నారు. ఆ నామస్మరణ ఆ సంగీతం ఆ విద్వాంసుడు మహాపండితుడు అంటే నారదుడు అంటే ఆయనకి రాని పాండిత్యం లేదు, రాని శాస్త్రం లేదు. ఇటు తర్కాదులు వ్యాకరణాదులు పురాణేతిహాసాలు, ఇటు సంగీత శాస్త్రం, సంగీతం సాహిత్యం రెండు ఆ స్వామి దగ్గర ఉన్నాయి. అలా పొంగిపోతూ ఆయన నారాయణ నామస్మరణం చేసుకుంటూ భూలోకంలో ప్రవేశించాడు. వరస పెట్టి క్షేత్రాలన్నీ చూచాడు, కేదారేశ్వరుణ్ణి భజించాడు, ప్రయాగ నిలయుడు పద్మాక్షుణ్ణి సేవించాడు, బదరీ నారాయణుణ్ణి చూచాడు, హరిద్వారం మాయా అంటారు దానిని అది చూచాడు, హృషీకేశం, హృషీకం అంటే ఇంద్రియం, ఇంద్రియానికి అధిపతి కనుక హృషీకేశం. కొంతమంది దిక్మాలు కూడా విమర్శన రూ అని అరుకారం రాస్తారు హృషీకేశ అని, హృషీకేశ అని రాస్తే అది బండబూతు, ఋషికి దీర్ఘం ఉండదు, హృషీకేశము అని పేరు అది. రాను రాను మనం ఏం రాస్తున్నామో మనకే తెలియని పరిస్థితి, ఏం చదువుతున్నామో తెలియదు. అటువంటి ఆ హృషీకేశం చూశాడు, సమస్తమైన క్షేత్రాలు చూశాడు, అరయంగా భూలోకంలో ఉండే కాశీ గయా ప్రయాగాది సమస్త తీర్థాలు చూశాడు. లంబమాన రవిరథ తురంగ శృంగార చారు చామర చట ప్రేక్షణ క్షణోద్గ్రీవ చమర సముదయంబునంగల ఉదయంబునకు విలువయ్యది. అకటకట వికట కూట కోటి విటంక శృంగాట కాఢౌకమాన జరదిందు బింబగళద మృత దుర్తి నార్ద్రీకృత సల్లకి పల్లవ ప్రభంజన పరాంజన హస్తి హస్తంబుగు మణిప్రస్తురంబు విశ్రాంతి చింతించిన మేనం వులకలిప్పుడు వడబెడు అందగరిపు గంధరా వాస వాసుకి వియోగ భవదుర్యత భోగ భోగిని భోగ భోగ పరివేష్టిత పటీర విటపి వాటిక వేల్ల దేలాలత వలయంబురంగల చలువకు విలువయ్యేది. అకటకట వికట కూట కోటి విటంక శృంగాట కాఢౌకమాన జరదిందు బింబగళద మృత దుర్తి నార్ద్రీ ప్రతి సమయం సుందరీ పల్లవ ప్రభంజన పరాంజన హస్తి హస్తంబగు మణి ప్రస్తరంబు విశ్రాంతి చింతించిన మేనం ఒలగలిప్పుడం వడమెడు స్వస్ ప్రవర్తిత వర్తిష్ణు ధరణీరుహ సందోహ దోహద ప్రధాన సమానాఖేల దైల విల విలాసిని విలాసవాచార తులా కోటి కలకలా హూయమాన మానస మదాల సమరాళంబుగు రజత శైలంబు నోలంబులం గాలగడు విహార ప్రదేశంబులం గన్న సంస్కృతి క్లేశంబులు వాయవే సతత మదజల శ్రవణ పరాయణ ఐరావణ విషాణ కోటి సముట్టంకిత కటక పరిస్ఫురత్ గురువింద కందడం వ్రాత జాతారాత శంకాప సర్పద ప్రము ప్రమి విభ్రమ ధురంధరంబుగు మేరు ధరాధరంబు శిఖరంబుల సోయగంబులు కలయం గనుం గునుట బహుజన్మ కృత సుకృత పరిపాకంబునం గాక ఏల చేకూర నేర్చు అనుకుంటున్నాను. ఆశ్చర్యం ఏమిటంటే సూర్యుడి రథమైనా ఎక్కడికైనా వెళ్ళని చోటు ఉంటుందేమో, సూర్యుడి యొక్క కిరణాలు ప్రసరించని చోట్లుంటాయి, కానీ ఈయన మహావేగంగా బయలుదేరాడు. వాసుకి శివుణ్ణి విడిచిపెట్టి వ్యధ పొందిన చోటు చూచాడు. ఆది కూర్మం అవతరించి పర్వతం మందరపురతం ఎత్తిన చోటు చూచాడు. ఆదిశేషుడి శిరస్సు మీద భూమి ఉండడం చూశాడు. కాలగడుడి యొక్క శివుడి యొక్క విహార ప్రదేశమైన రజత శైలం కైలాస పర్వతం చూశాడు. ఆ విధంగా బయలుదేరి తూర్పు నుంచి పడమర వరకు దక్షిణం నుంచి ఉత్తరం వరకు బయలుదేరాడు. అష్టదిగ్గజాలనే 8 ఏనుగులు ఈ భూమండలం మోస్తున్నాయి. ఈ 8 ఏనుగుల్ని కళ్ళారా చూశాడే. చేతులకు కంకణాలు ధరించిన వాళ్ళు, తులసివాలను ధరించిన వాళ్ళు, రుద్రాక్షలు వేసుకున్న వాళ్ళు, కాపాలికులు, వైష్ణవులు, శాక్తేయులు, రౌద్రులు, పాశుపతులు, అఘోరులు, భైరవులు వీరందరినీ చూచాడు. ఎక్కడికి వెళ్ళినా ఒకటే, ఏ ఇంట్లో చూసినా ఏడుపే, ఏ ఇంట్లో చూసినా అశాంతి, ఎక్కడ చూసినా శాంతి లేదు. ఏ క్షేత్రమందు చూసినా దుఃఖమే కనపడుతూ ఉంటే ఆయనకి మతిపోయింది. ఇదేం కరియోగం రా బాబు, దిక్కుమాలి పడవ. అందరూ ఏడుస్తున్నారు. ఒకళ్ళు రోగం, ఒకడికి ధనహీనత వల్ల బాధ, అన్నీ ఉన్న వాళ్ళకి భార్యాభర్తల మధ్య తగాదా బాధ, భార్యాభర్తలకు ఐకవత్యంగా ఉంటే పిల్లలు లేని బాధ, పిల్లలుంటే పిల్లలకి భోజనం పెట్టలేని బాధ, భోజనం ఉంటే చదువు రాని బాధ, ఇవన్నీ ఉంటే వ్యసన బాధ, అన్నీ ఉంటే రాజబాధ, సక్రమంగా ఇవేమి లేవనుకుంటే ప్రకృతి బాధ, ఇల్లంతా ఎలకల పట్టేసి మొత్తం తినేస్తున్నాయి ధాన్యం ఒకచోట ఏడుస్తున్నారు. కాలక్షేపం కోసం తోడుకోడల్ని తెప్పుకుంటూ ఏడుస్తుంది ఒక ఆవిడ, మొగుడిని అప్పడాల కర్రతో కొడుతున్నది ఒక ఆవిడ, బంగారం లాంటి భార్యని విడాకుల పేరుతో తిప్పుతున్న దుష్టుడు మరొకడు, హాయిగా దైవ ధ్యానం చేసుకోవలసిన వాళ్ళు తాగితందనాలాడుతూ కనిపించారు. భగవన్ నామస్మరణ ఆయనకు కూడా ఇదిగో గంటకి హార్మోనియం పెట్టి పెట్టి నామసంకీర్తనం చేస్తాం, గంట రెంటెంత అంటున్నారు. భగవన్ నామస్మరణకి కూడా డబ్బు, అంతా డబ్బు, ఎక్కడ చూసినా డబ్బు, ఈ డబ్బు జబ్బు పట్టేసుకుంది, దాంతో కొట్టుకు చచ్చిపోతున్నారు. సకాలంలో వివాహాలు ఒక కొంతమంది, ఈ వివాహాలైన స్త్రీలను కూడా అపహరించే ప్రభువులు, పశువులు, పాలకులు ఇలాంటి వాళ్ళందరినీ చూచాడు. అహో కలియుగం ఎంత వ్యధ అని చాలా దుఃఖించేశాడు ఆయన. ఎంత దురదృష్టం, శ్రీకృష్ణ పరమాత్మ శరీరం విడిచిపెట్టి పెట్టగానే ఈ భూమండలంలో ఇంత అరాజకత్వం వచ్చేస్తే నేనేం చెయ్యాలి అని బాధపడుతూ ఉంటే అలా వెళ్ళగా 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 ఒక చోట ఒక దివ్య ప్రదేశం చూశాడు. అది నైమిషారణ్యం. బ్రహ్మ కమండలం నుంచి పుట్టిన గోమతి అనే నది ప్రవాహం అక్కడే ఉన్నది. బ్రహ్మ పంపిన మనోమయమైన చక్రం, శిథిలమైన స్థానం, దివ్య ప్రదేశం, ఋషీశ్వరుల కాలవాలం, అటువంటి నైమిషారణ్యం దగ్గర ఓ చెట్టు ఉన్నది. ఆ చెట్టు కింద కూర్చుని ఒక ఆవిడ మంచి అందంగా చాలా పొడుచుగా ఉంది, మా అయితే 16-17 ఏళ్ళు ఉంటాయేమో అన్నట్టుగా ఉంది, అందంగా మెరిసిపోతుంది. పక్కన ఇద్దరు ముసిరాళ్ళు ఉన్నారు. ఆ ముసలాళ్ళు ఇద్దరికీ కనీసం ఒక్కొక్కడికి 25,000 వయస్సు ఉండి విడిగిపోయినట్టుగా ఉన్నారు. మనుషులు మాత్రం బాగా పెద్ద బొచ్చలు వచ్చేసాయి, శరీరం చర్మాలు ఇలా వేళ్లాడిపోతున్నాయి చేతుల నుంచి, మోకాళ్ళు మోచేతులు బాగా ఒకప్పుడు బలంగా ఉండి ఇప్పుడు సడిలిపోయినట్టుగా తెలుస్తుంది అనమాట. చొక్కాలు లేని వాళ్ళ మోచేతుల దగ్గర నుంచి కిందకి చర్మము మాంసము జారిపోతుంది. కదలు లేక మూలుగుతున్నట్టుగా రాబడున్నారు, మూలుగుతున్నారో లేదో కూడా తెలియదు. ఆల్మోస్ట్ ఆల్ సీమ పొందులు ఉంటాయి చూసారా, బాగా శరీరం పెదిరి కదలలేకలాగా పొడిస్తే కూడా కదలలేవు, అలా పడిపోయి ఉన్నారట పాప. ఆ స్థితిలో ఉన్నటువంటి ఆ ఇద్దరిని చూచి ఈ స్త్రీ, అయ్యో కుయ్యో కుయ్యో అయ్యో అని వాళ్ళకేసి ఏడుస్తున్నది. అందుకే పురాణం ఎదురుగుండా ఉన్నవాడికి అర్థమవుతుంది అన్నారు. ఈ కుయ్యో మొయ్యోలు, ఈ చేష్టలు, ఇక్కడ అన్నాను కూడా, ఇక్కడ అంటే క్యాసెట్ వింటే ఏం తెలుస్తుంది? తప్పదు సరే అచ్చా, కొన్ని కొన్ని ఇబ్బందులు అవన్నమాట. ఈ కుయ్యో బుయ్యో గారు ఏడుస్తూ ఉంటే ఈయన ముందు జాలి పట్టాడు నారదుడు. లేనిపోయింది ఒకప్పుడు ఇలాగే ఇరుక్కున్నాను, సంసారంలో పడ్డాను, నాకెందుకని మళ్ళీ వెళ్ళిపోబోతూ ఉంటే, భోహో సాధో క్షణం తిష్ట. ఓ సాధు పురుషుడా, ఒక క్షణం ఆగు బాబు, నీ పుణ్యం ఉంటుంది, ఆగితే అన్యాయం అయిపోవలేవు అయ్యా అందిట. అనగానే పాపం ఈయన పట్టేసిందిరా బాబు లేనిపోను, ఒక్కొక్కరిని దుంప దించేస్తారు. సాయంకాలం ఆరు పావుకు వచ్చింది ఒక ఆవిడ, నా ఉపన్యాసం ఏమైపోతుందంటే నా జాతకం చెప్పు, నా పేరు చెప్పు, నీ పేరు బాగుంది బాబు అంటే విందావిడ, నన్ను పావు గంట సేపు పట్టుకుంది, ఇక తల ప్రాణం తోకొచ్చింది. ఒక్కొక్కడు అంతే చేస్తాను, రైలు వెళ్ళిపోతుందంటే వాళ్ళు ఒక్కోసారి రైల్వే స్టేషన్ లో దిగిలాడు ఒక ఆయన, నాకు చెప్తారు చెప్పరా ఇప్పుడు అంటాడు, నా రైలు అంటే మీ రైలు పోతే మారిద్దరు నాకంటే ఎక్కువ ఏంటి అంటాడు. అది అనమాట రాశాను, నేను బెంగళూరు వెళ్ళాలి, రిజర్వేషన్, బండి వచ్చింది, వాడు కేకలు ఇస్తున్నాడు, చివరికి అతి కష్టం మీద పక్కన ఉన్న శిష్యుడు ఇలాంటి సత్యనారాయణ లాంటి వాడు ఉన్నాడు, వాడిని లంకించుకునైనా నేను పెట్టెక్కా, లేకపోతే ప్రోగ్రామ్ క్యాన్సిల్. భలే చంపేస్తారండి, ఒక్కొక్కసారి అయితే భోజనం దగ్గర పట్టుకుంటారు, చెయ్యిలాగా పరిచయం పట్టడానికి సిద్ధంగా ఉండగా పట్టుకుంటారు. అలా పట్టుకుంది ఇవిడు కూడా ఈయన జిడ్డులా. సరే ఏం చేస్తామన్నాడు నారదుడు గారు. ఆగారు నారదుడు కూడా, నాకు వల్ల కొంచెం మంచి మనస్సు, అందువల్ల ఏం చేస్తాడు పాప ఆవిడ అంత బాధ పెడుతూ ఉంటే ఎందుకు ఆగమంటుంది వేరే తెల్లరుకుని ఆగాడు. నీవెవరో తల్లి అన్నట్ట, నేను ఎవరినంటే ఏం చెబుతానండి, వీళ్ళిద్దరూ నా కొడుకులండి అన్నటి ముందు వష్ ఈయన తెలబోయాడు. ఈవిడ చూస్తే 16-17 ఏళ్ళు, వాడు చూస్తే ఏకంగా ముసలాళ్ళు ఒడిలిపోయి చచ్చే స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఏమమ్మా నిజమే చెబుతున్నావా అన్నట్ట, నేను వేడాకోవడంగా చెప్పను నారద మహర్షి అంది. ఓ ఈ బాబు నా పేరు తెలుసుకుందంటే వీడు గ్యారంటీ నిజమే చెబుతుంది. ఇప్పుడు చెప్పేవరంటే భక్తి రకం, నన్ను భక్తి అంటారు, స్త్రీ రూపం ధరించాను నేను భక్తిని. ఈ పక్కనున్న ఈయన జ్ఞానం, ఈయన వైరాగ్యం. ఈ కలియుగంలో ఈ జ్ఞానం వైరాగ్యం ముసలాళ్ళు అయిపోయారు. జ్ఞాన వైరాగ్యాలు పురుషుడు, భక్తి స్త్రీ. నేను మాత్రం యవ్వనంతో ఉన్నాను. నేనెందుకు యవ్వనంతో ఉన్నాను, నా కొడుకులు వీళ్ళు దానికి భక్తి ముందు పుట్టి భక్తి నుంచి వాడు పుట్టారు జ్ఞాన వైరాగ్యాలు. వీళ్ళిద్దరూ ముసలివాళ్ళుగా ఉండడం ఏమిటి, ఈ ముసలి వాళ్ళుగా వీళ్ళు అవ్వడానికి కారణం ఏమిటో నాకు తెలుసుకోలేక బాధపడుతున్నాను. తమరు నన్ను అనుగ్రహించాలి, వీళ్ళు చచ్చిపోయే స్థితిలో ఉన్నారు, కాస్త తులస్తీర్థాన్ని పోసి బతికించండి, కాస్త ఏం చేస్తారు ఉపాయం, వాళ్ళకి మాట రావాలి, కదలాలి కనీసం. వెంటనే నారదుడు ఏం చేసేట, వీళ్ళు కదలాలంటే ఏం చెయ్యాలి, ఆయనకి తెలుసున్నది సిద్ధమంత్రం నారాయణ నామస్మరణం. చెవులు ఊదెట్ట ముమ్మారు, ఓం నమో నారాయణాయ. 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 ఈ నామం చెవిలో పడగా ఉష్ణ ఉలిక్కి పడ్డారట, మళ్ళీ ఒకసారి నోరు ఆవలించారు, మళ్ళీ పడుకుని గుర్రెట్లు ఎదురుపోయారట. ఒక్కసారి ఇరిగి బతిపోయింది అప్పుడు. ఈ నామస్మరణం చచ్చే స్థితిలో ఉన్నవాడిని కదిలించాలి, అయినా వీళ్ళు కదలలేదు, కదిలి పడుకున్నారు. ఇది నాలుగు లోపమా, మహాద్భుతమైన ఈ మంత్రానికి తిరుగులేదే. అప్పుడు ఆయన కొంచెం భయం కలిగింది, అమ్మా ఇది నా వల్ల కాదు, దీన్ని తేల్చవలసిన మహాపురుషుడు ఒకడున్నాడు, ఆయన దగ్గరికి వెడతాను అని మహావేగంగా అక్కడి నుంచి బయలుదేరాట. నేను వచ్చేదాకా ఎక్కడే ఉండు కదలకు, కదలు నేను వీళ్ళని తీసుకుని నేను మాత్రం ఎక్కడికి వెడతానంది ఆవిడ, వచ్చేదాకా ఎక్కడే పడి ఉంటానగా ఈయన మహతి వీటుకుంటూ పరమ పవిత్రమైన వైకుంఠపురానికి వెళ్ళాడట నారద మహర్షి. శ్రీమన్నారాయణుని యొక్క దివ్య పాదపద్మాలకు నమస్కరించాడు వైకుంఠానికి వెళ్ళి. ప్రభో దేవదేవ జగన్నాథ వృషాకపి నీకు నమస్కారం, భూలోకం నుంచి వస్తున్నాను, భూలోకం అంతా మాలోకం అయిపోయింది, ఇప్పుడు మహాభయంకరమైన దుష్ట స్థితులతో నిండిపోయింది, ఏ క్షణంలో నువ్వు శరీరం విడిచిపెట్టేశావో ఆ క్షణం నుంచి భూలోకం అంతా అల్లకల్లోలం అయిపోతుంది. తరుణి ప్రభుతాగేహే, ఇళ్లలో ఎక్కడ చూసినా మగవాళ్ళ గొంతు వినపడటంలా ఆడవాళ్ళ గొంతు వినపడుతుంది. బావమరిది సలహాదారుడు. శ్యాలకులు ఇంట్లో కూర్చుని తిష్ట వేశారు. దానం ధర్మం నయా పైసా పోశానా కనిపించటంలా ఎక్కడ చూసినా అన్న విక్రయం చేస్తున్నారు, శివలింగ విక్రయం చేస్తున్నారు, శీల విక్రయం చేస్తున్నారు. పాపం చేయడానికి రమ్మంత జంకటంలా, మాట ఇచ్చి మాట తిరగడానికి ఎవడు భయపడటంలా, అన్ని మిలిమాటలు అన్ని అబద్ధాలి. అనుక్షణం ద్రోహ చింతన పరమిందరతే పరాన్నశ్చ పరాయణ, అందరూ పరనింద చేసేవాడే. ఎవడికి వాడే పక్కవాడిలో లోపం కనపడుతుంది, తనలో మాత్రం లోపం కనపడదట. అదే ఆశ. ప్రతివాడికి పరనింద అంటే పరనింద ఆత్మస్థుతి దోషం అన్నారు. ఈ రెండూ తప్ప ఈ కలియుగంలో ఎక్కడా కనపట్టాల. అందరూ వీలుంటే పక్కవాడు ఎప్పుడు పిలుస్తాడో వాడు భోజనం పెడతాడని చూడటమే. ఇంట్లో వండుకోవడానికి ఇష్టపడాల. ఒక ఆవిడ ఒక ఇంట్లో దిగి దిగింది, దిగి దిగ్గానే పక్కింటి వారి దగ్గరికి వెళ్ళింది. ఒక గరిటె పంచదార ఎమ్మందిట పక్కవారింటికి వెళ్ళింది. మళ్ళీ ఒక గరిటె కాఫీ అడిగి కాఫీ పొడి ఆ పక్కవాడిని ఒక గ్లాసులు పాలు అడిగింది. ఇంతలో ఇలాంటి కుర్రాడు వాడు చూశాడు, చిన్న కుర్రాడు. ఆంటీ ఆంటీ ఇన్ని అడిగే బదులు గ్లాస్ కాఫీ అడిగి పెట్టుకెళ్ళొచ్చుగా అన్నట్టు వాడు. అది సుఖం. సాధ్యమైనంత వరకు పక్కవారి దగ్గర నుంచి ఏమి వస్తాయా అని మాత్రమే చూస్తూ ఉంటారు. ఇది ఈ కలియుగం యొక్క లక్షణం అయిపోయింది. ఈ దుర్భర స్థితిని చూస్తూ క్షేత్రాలన్నీ కల్మషం అయిపోయాయి. ఏ క్షేత్రానికి వెళ్ళినా అక్కడ పండాలు కాదు గోండాల్లా కనపడుతున్నారు. నెత్తి మీద శతకోపం పెట్టాలంటే తే నా దగిడికి అంటున్నారు. చెయ్యి ముందు బల్ల కింద చేతులకు అలవాటు పడిపోయారు. భయంకరత్వం దౌర్జన్యం అన్ని గందరగోళం. నిజంగా అప్పుడు చెప్పాడండి, ఇప్పటికీ అలాగే ఉన్నాయి పరిస్థితులు. ఉత్తర భారత క్షేత్రాలకు వెళ్ళండి మీరు, మతి పోతుంది. మన వాడు గోండాలు అయిపోతారు అన్నమాట. నా చెవుల చెట్లు అయ్యేస్తున్నాడు కానీ నూడపదారులు అయ్యేశాడు అలాగే కాశీగుళ్ళు. ఏకంగాను సరే అక్కడే అనుకున్నాను నేను. నేను నా చెప్పులు కూడా ఎవడో పట్టుకుపోయాడు. ఏకంగా ఎర్ర చెప్పులు చక్క ఇక్కడ పెట్టా అప్పటిదాకా ఉన్నాయి. చివరి మూమెంట్లో ఎవడ పట్టుకుపోయాడు. పోలండి దిక్కు మన నా పాపాలు నా సమస్తం పోయాయి. అంటే అఫ్కోర్స్ నాకు పాపాలు ఏమనుకోండి ఉంటే పోయి నా దోషాలు అడిగిపోయి పెంట అదిపోయి. తగదు అన్యు చెప్పులు ధరింపు ఇతరులు చెప్పులు ధరించకూడదన్నారు. తగదు అన్యు వస్త్రం ధరింపు ఇతరులు కట్టుకున్న వస్త్రం కట్టుకోకూడదు. వాడు వాడు అక్కడ పట్టుకొచ్చి పారేసినా నేను తొడుక్కోను. అది సుఖం. కానీ ఇలా పోయింది పాపమన్నానని రోజు కొట్టేయకండి. పుణ్యాత్తులు ఎవరు ఏదో కాస్త ఏడాదికో రెండేళ్లకో ఒకసారి అయితే తట్టుకుంటాం. అంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అది ఆనాడు క్షేత్రాలలో అన్ని చోట్ల ఇలాంటి పాపాలే. ఇవన్నీ చూచి పాప మలీమ సంచిత్తులైన ఈ జనుల్ని చూచి దుఃఖించి అక్కడి నుంచి నీ దర్శనానికి వద్దాం అనుకుంటూ ఉంటే పుణ్యం పై మునివల్లభ గణ్యం పై కుసుమ ఫల నికాయోచ్చిత సాత్కుణ్యమైన ఏమి సాక్ష్యారణ్యంబులు దింపదగు నరణ్యంబులలో పుణ్య ప్రదేశం. మునీశ్వరులు ఎంతో మంది నివసిస్తూ నిరంతరం తమ తపశక్తితో ఆ ప్రదేశాన్ని పవిత్రం చేస్తారు. పుష్పాలతో ఫలాలతో వృక్షాలతో నిత్యం ఆహ్లాదంగా ఉంటుంది. అటువంటి నైమిషాఖ్యారణ్యం అరణ్యాలలో ఉత్తమోత్తమం. ఆ నైమిషారణ్యం మీదుగా వస్తున్నాను నీ దర్శనం కోసం. అక్కడ ఒక చిత్రం చూశా. ఒక తరుణి అయిన తల్లి, వృద్ధులైన పిల్లలు. ఆవిడే చెప్పింది తాను భక్తినని, పిల్లలిద్దరూ జ్ఞాన వైరాగ్యాలని, వాడు ముసలితనంతో ఉన్నారని, వాడికి ఆ కష్టం ఎలా వచ్చింది, వారు ఎలా బయటపడతారు, ఇది తెలియక బాధపడుతున్నాం స్వామి అని అనగా శ్రీ మహావిష్ణువు చిరునవ్వు నవ్వాడు. నారద నువ్వు వచ్చినప్పుడే ఏదో తెస్తున్నావు అనుకున్నాను నేను. బానే ఉంది. లోకక్షేమం కోసం నీవు అడిగిన ఈ విశేషం చెబుతున్నాను నేను. ఈ కలియుగంలో ప్రతి వాడికి భయం వల్లైనా భక్తి ఉంటుంది. భక్తితో తలవకపోతే డబ్బు పోతుందో లేదా ముసల్ధనంలో ఏమొస్తుందో లేదా మోక్షంలో ఏమో ఒక భయం పట్టుకుంటుంది. భయం వల్ల భక్తితో నామస్మరణం చేస్తారు. అందువల్ల ఎక్కువ మంది భక్తిని పూరడం వల్ల భక్తి యౌవనంతో ఉంది. ఈ భక్తి జ్ఞాన వైరాగ్యాలు జనాలు బట్టి యౌవనంతో ఉంటాయట. జనులు ఎక్కువ మంది ఆరాధించారనుకోండి, ఆరాధిస్తే జ్ఞాన వైరాగ్యాలు కూడా యౌవనంలోకి వస్తాయి. కానీ కలియుగంలో జ్ఞానవంతులు తక్కువగా ఉంటారు. నూటికి పది మంది జ్ఞానవంతులు కంటే ఎక్కువ ఉంటారు, తక్కువలు అంతా అజ్ఞానులే. కాబట్టి అజ్ఞానులు ఎక్కువ జ్ఞానులు తక్కువ కాబట్టి వాళ్ళకి ఊపిరి ఆడుతుంది. కానీ మిగతా శరీరం కదలిక లేకుండా ఉంది. వైరాగ్యమా? 99 మందికి వైరాగ్యం ఉండదు, ఒక్కడికి వైరాగ్యం ఉంటుంది. తగ్గిన వాళ్ళందరికీ కూడా వైరాగ్యం అని ఊరికే సోన్ చెప్పడం తప్ప చెప్పులు పోతే నన్ను వెంకట కూడా ఇంకేం వైరాగ్యం నా మొహం, వీడు వైరాగ్యం తగలయ్యాలి. అచేత వైరాగ్యం అనేది రవ్వంత ఉంటుంది తప్ప పరిపూర్ణంగా ఎవరికి ఉండదు, ఎక్కడో కొంత లోపం ఉంటుంది. కాబట్టి నిరంతర వైరాగ్య సంపన్నులు ఉన్నప్పుడు అలా వైరాగ్యంగా మరీ ముసలాడు అయిపోయాడు. అందరికీ వైరాగ్యం వచ్చేస్తే హాయిగా వైరాగ్యం యౌవనంలోకి 16 ఏళ్ళ బాలుడైపోయి అటు ఇటు గెంతుతాడు. ప్రజల బట్టి ఈ భక్తి జ్ఞాన వైరాగ్యాలు ఉంటాయి. దీన్ని బట్టి మనందరం అంతో ఎంతో భక్తులు, సందేహం లేదు. మనందరికీ భక్తి ఉంది కాబట్టి దండమైనా పెడుతున్నాం, పురాణమన్నా వింటున్నాం. పురాణం ఎందుకు వింటాం? భక్తి లేకపోతే ఓ 2 గంటలు విడిచిపెట్టేసి ఈనాటి రామాయణం లాంటి సీరియల్ సుదిరిపెట్టి వాడు మీరు వింటున్నారంటే జెమినీ టీవీ పడిపోయింది, ఈటీవీ పడిపోయింది, మీ దెబ్బకి సిటీ కేబుల్ పడిపోయింది. మర్చిపోయాను, వినాయక చవితి నాటి ప్రోగ్రామ్ 7 గంటలకు ఇస్తాం అన్నాడు ఆయన. వద్దమ్మా, మా పౌరాణిక భక్తులంతా కోల పెడతారంటే 8:30కి ఇవ్వడానికి అంగీకరించాడు. బహుశా ఆ సోమవారం నాడు 8:30 ఇమ్మని చెప్పాం గట్టిగా, మరొకసారి చెబుదాం. మీరందరూ కూడా 27345 నెంబర్కి ఫోన్ చేసి వినాయక చవితి ప్రోగ్రామ్ 8:30కి ఇవ్వండి బాబు అని చెప్పండి. సరే, ఇది పక్కన పెడితే ఎందుకు చెబుతున్నా అంటే ప్రతి వాడికి ఈ కలియుగంలో భక్తి ఉంటుంది అన్నాడు విష్ణు. ఆ భక్తి వల్ల అలా ఉన్నది, జ్ఞాన వైరాగ్యాలకు మాత్రం ఇబ్బంది వచ్చింది. అయితే వాటి పరిస్థితి కలియుగం అంతవరకు ఇంతేనా అన్నాడు నారదుడు. పూర్తి ముసలితనం తొలగించలేం కాని కాస్తంత తిరిగే పరిస్థితి కల్పిస్తా నేను అన్నట్టే. ఎలా కల్పిస్తావు? అష్టాదశ పురాణాన్ని సకృత్వా భగవాన్ ముని స్వయం శ్రావయామాస. 18 పురాణాలు రాశాడు నా వంశస్వరూపుడైన వేదవ్యాసుడు. ఈ 18 పురాణాలు ఎవరు వింటారో వారందరికీ జ్ఞాన వైరాగ్యాలు తెలియకుండా ఉంటాయి. ప్రత్యేకం వాడికి జ్ఞానం అని చెప్పక్కర్ల, వైరాగ్యం. నిజంగా చెబుతున్నాను, ఇన్ని కథలు విన్నాక మీకు ఎన్ని సందేహాలు తీరే? ఏది చెయ్యొచ్చా చెయ్యకూడదా అనే విషయంలో మీకు జ్ఞానం ఉన్నట్టు బయటపడికి ఉండదు. ఎందుకని? వినడం వల్ల తెలియకుండానే మీకు వైరాగ్యం వచ్చింది. ఇదివరకు ఉన్నంత బెంగ తగ్గింది. ఇదివరకైతే ఆ చెప్పులు పోతే 7 ఏళ్ళది పాటు ఎడుగుతాం, ఇప్పుడు 1 పావు గంట కంటే ఎక్కువ బాధపడ్డల్లా. కాబట్టి వైరాగ్యం ఆటోమేటిక్ గా వచ్చింది పూర్వం కంటే. జ్ఞాన వైరాగ్యాలు ఈ 2 సుసంపన్నమవుతాయి ఈ 18 పురాణాలు జనాలు వినడం వల్ల. ఇది కలియుగంలో సౌనకాది మహర్షులకు సూతుడు 1000 సంవత్సరాలు వినిపిస్తాడు. 1007 వాళ్ళు వినడం వల్ల భక్తి జ్ఞాన వైరాగ్యాలు చావకుండా ఉంటే భక్తి లాగా ఉంటుంది. జ్ఞాన వైరాగ్యాలు కూడా కాస్త తిరుగుతాయి ముసలితనంలో అయినా సరే, అద్వానీ వాజ్పేయిలాగా. ఇంకా ఆ తర్వాత కాలంలో అంటే 20వ శతాబ్దిలో ఆ వేదవ్యాస మహర్షి మళ్ళీ వేరే అవతారం ఎత్తు పక్క చిక్కినటువంటి వ్యక్తి రూపంలో ఏలూరులో పుడతాడు. ఓ చిన్న ఉద్యోగంలో పడతాడు. ఆ ఉద్యోగం గురించి జనాలందరూ ప్రామిసులు చేస్తారు కానీ పట్టించుకోరు. అయినా ఆయన భక్తి శ్రద్ధలతో పురాణం చెబుతాడు. ఆ పురాణ శ్రవణం చేసిన భక్తులందరి వల్ల మళ్ళీ జ్ఞానం వైరాగ్యం వివృద్ధి పొందుతాయి, చక్కగా వృద్ధి చెందుతూ ఉంటాయి. ఏ తత్పరమం జ్ఞానం కేవలం సన్నిరంజనం, ఇది పరమ జ్ఞానం చెబుతున్నారు, రహస్యం చెబుతున్నారు నారద. జ్ఞాన వైరాగ్యములు ఉండాలి అంటే నిత్య పురాణ శ్రవణ 18 పురాణాలు ఎక్కడో చోట సాగాలి. ఈ 18 పురాణాలు సాగితేనే జ్ఞాన వైరాగ్యాలు కదులుతారు. ఆ కథలు వింటూ మధ్య మధ్యలో నామస్మరణం చేసే భక్తుల వల్ల భక్తి ఎప్పుడూ నిత్యయవనంతో ఉంటుంది. కాబట్టి ఈ విధంగా భక్తి జ్ఞాన వైరాగ్యాలు 3 సంపన్నమైతే, ఆ 3 కదిలితే హాయిగా ఉంటే ఆ లోకులు ఆ ప్రజలు సుఖానందాలతో ఉంటారు అని శ్రీ మహావిష్ణువు నారదునికి సెలవిచ్చాడు. కాబట్టి ఓ ఋషీశ్వరులారా, ఆ విషయాన్ని నేను మీకు చెప్పానని శివుడు వారికి చెప్పాట. అష్టాదశ పురాణ శ్రవణం భయంకరమైనటువంటి ఈ భక్తి జ్ఞాన వైరాగ్యాల రోగాలకు మందు. వాటికి మందు కాదు, తద్వారా మనకి మందు. మనకు మందు అంటే లోకానికే మందు. లోకం అంతా సంతోషంగా ఉంటుంది మన కాలంలో అయినా. ఇది ఒక గొప్ప సాధన. ఎందుకంటే వినడం వల్ల 3 లక్షణాలు వస్తాయట. భక్తి ఎలాగో పెరుగుతుంది వీటి కథ. ఆ భగవంతుడి లీలలు విన్నప్పుడల్లా, రకరకాల భక్తుల చరిత్ర విన్నప్పుడు ఈ భక్తుడిలా నేనవ్వాలి నేనవ్వాలనే కోరిక పెరుగుతుంది. అంతేకాదు తన్మయత్వం వల్ల కళ్ళు మూసుకుని కాసేపు ఆ భక్తుడి స్థానంలో మనల్ని ఊహించుకుని ఆ పరమాత్మ దర్శనం చేస్తాం. శ్రవణం వల్ల నిత్యం ఆత్మ శోధన వస్తుంది. శ్రవణం వల్ల సమస్త దోషాలు తొలగుతాయి. అందుకే శ్రవణం పరమ ఔషధం, శ్రవణం పరమ ఔషధం. చదవడం వల్ల అర్థం కాదు, పఠనం కంటే శ్రవణం గొప్పదన్నాడు శివుడు. చదివితే మీకు ప్రతి శబ్దం ఇది అర్థం ఉన్నా కదా అని ఇబ్బంది వస్తుంది. దాని అర్థం ఏంటో ఇబ్బంది. ఇదో మొన్న ఎవరో కుశీదము అంటే ఏమిటి అని. శ్రీకృష్ణుడు కుశీద రక్షణం అని చెప్పాడు. కుశీదం అంటే కుశీదం అంటే వడ్డీ వ్యాపారం అని అర్థం. ఆ శబ్దం మీ అందరి మీద చదివితే ఇబ్బంది. అలాగే చాలా మందికి ఇబ్బందులు వస్తుంటాయి. రేవా కంటే రేవా అంటే ఏమిటి? రేవా అంటే నర్మదా నది సాక్షాత్తు అది. కాబట్టి ఒక్కొక్క శబ్దం ప్రతిది మనకు అనుమానం కలిగిస్తూ ఉంటుంది. ఆ అనుమానాలు ఎలా తీరుతాయి? కేవలం శ్రవణం వల్ల మాత్రమే తీరుతాయి. వినడం వల్ల మీకు కలిగినంత జ్ఞానం చదవడం వల్ల రాదు. కాబట్టి జ్ఞాన యోగ రతాహ శాంతాహ మామేవ శరణం గతాహ. ప్రతి వాడికి కూడా శ్రవణం వల్ల జ్ఞానం పెరుగుతుంది, యోగం పెరుగుతుంది, శాంత పురుషులు అవుతారు. అప్పుడు వాళ్ళు నన్నే శరణు కోరుతారు. తద్వారా నా నామస్మరణ మరింత పెరుగుతూ ఉంటుంది. నామస్మరణ చేయటం వల్ల కొద్ది రోజులకి వాళ్ళకి నాకు తేడా ఉండదు. భక్తులకి భగవంతుడికి సమానత్వం అయిపోతుంది. ఆ భక్తుడు భగవంతుడు వేరు వేరు ఒకటి ఇద్దరు ఒకటి అయిపోతారు, ఐక్యమైపోతారు. భగవంతుడిలో భక్తుడు లీనమవ్వడానికి ఈ కథాశ్రవణం ఒక దివ్య ఔషధం, దివ్యమైనటువంటి అమృతం. నేను ప్రాచీన కాలంలో ఈ విశేషాలు చాలాసార్లు చెప్పాను నాయనలారా. ఇది గోపనీయం, భక్తి కలిగిన వారికి చెప్పాలి. నా కథలు వినండి ఈ విధంగా అనగానే వాళ్ళంతా భక్తి శ్రద్ధలతో శివుడికి నమస్కరిస్తుండగా శివుడు అమ్మవారు మాయమైపోయారట. అక్కడ ఒక లింగం వెలిసింది. వెంటనే ఆ లింగాన్ని వాళ్ళు చూచారు. శివ శివ అక్షయ లింగ, శివ శివ అక్షయ లింగ, మహాలింగ స్వర గర్వ శుభాంగ, సర గర్వ శుభాంగ, మహాలింగ స్వర గర్వ శుభాంగ, మహాలింగ స్వర గర్వ శుభాంగ, వృషభ తురంగ శుభాంగ, వృషభ తురంగ శుభాంగ, శంభో హర 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 శంభో, శంభో హర 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 శంభో. శంభో 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 ఇలా వాళ్ళు అత్యద్భుతమైన శివనామస్మరణం చేస్తూ వామం పాశుపతం సోమం లాకురంచైవ భైరవం అసేవ్యమేతత్కథితం వేదవాక్యం తదేతరం. ఆ పరమేశ్వరుడికి వామాచారం, పాశుపతం, సోమం, లాకురం, భైరవం, శాస్త్రం అనేటటువంటి అద్భుతమైనటువంటి విధానాలున్నాయట. ఈ విధానాల ద్వారా స్వామిని ఆరాధన చేశారు వారంతా. ఆయన వేదమూర్తి అని గ్రహించారు. ఆయనకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మానస స్తోత్రం చేసేవారట. నిజానికి మనస్సు ద్వారా భగవంతుని అర్చించడం చాలా తేలిక. ఈ హృదయంలో ఆయనకు ఒక గుడి కట్టేస్తే రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం జాజీచంపక బిల్వపత్రవకుళైః. ఆయనకి ఇష్టమైన పుష్పాలు చెప్పారు. జాజి పువ్వులన్న చంపక పుష్పాలు, సంపెంగలు, బిల్వపత్రాలు, మారేడు దళాలు, పొగడ చెట్లు, ఈ పుష్పాలంటే చాలా ప్రీతి. ఆ ప్రీతిపాత్రమైన పుష్పాలతో ఆ దళాలతో పరమేశ్వరుని అర్చిస్తే సత్య ఫలితం కలుగుతుంది. ధూపమన్నా దీపమన్నా ఆయనకి అత్యంత ఆనందం అట. నిత్యం ధూపం అన్న ఇవన్నీ ఒక ఎత్తు. భస్మ ప్రియుడట ఆయన. శరీరానికి భస్మం పూసుకుంటే ఆ భస్మం సమర్పించిన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. వాటితో వాళ్ళంతా భక్తి శ్రద్ధలతో ఆరాధించారు. ఆ మహేశ్వర పూజ జరిగిన సాయంకాల సమయంలో పొద్దున్నే జాగబీకి నర్చన చేస్తున్నారు. సాయంకాలం అవగానే ఆకాశం నుంచి గంగాదేవి తానంతా తానే వర్షం కురిపించింది దాని మీద ధారా. మామూలు వాడు కమండల జలాలు గుచ్చుకొచ్చిపోయడం కాదు, సాక్షాత్ ఆకాశగంగా పడిందిట. శుద్ధ గంగేర శ్రపయిష్యామి అంటాం, శ్రపయామి అనేసరికి ఇక్కడ ఆకాశగంగ వచ్చింది. తర్వాత వీళ్ళు ఆవు పాలతో అభిషేకం చేద్దాం అనుకున్నారు. ఇంతకీ వచ్చింది ఎవరు? సురవి కామధేను వచ్చిందిట. కామధేనువు తన పయస్సులు ఆ నీరు ఆ పాలలా కురిపించింది. శ్రీకృష్ణుడు వచ్చాడు, తాను నుదుట ధరించే కస్తూరి తిలకాన్ని స్వామివారికి సమర్పించాడు. బ్రహ్మదేవుడు వచ్చాడు, కమండల జలమిచ్చాడు. ఇంద్రుడు వచ్చాడు, అత్యద్భుతమైన వస్త్రాన్ని ప్రసాదించాడు. చంద్రుడు వచ్చాడు, తాను భూషణగా నిలబడ్డాడు. ఇంతమంది చేత అచ్చనందుకున్న దేవదారు వనంలో ఋషులు ఆనాటి నుంచి భక్తి శ్రద్ధలతో విహరిస్తూ స్వామి దర్శిస్తున్నారు. ఇది దేవదారు వనంలో స్వామి నాగేశ్వరుడనే పేరుతో వెలిసి ఋషీశ్వరుల చేత అర్చనందుకున్న దివ్య కథ. ఆ నాగేశ్వర వనం, ఆ నాగేశ్వర లింగం, ఆ దేవదారు వనం కలియుగాంతం వరకు పరమ శుభప్రదమైనది. తెలిసి కాని తెలియక గాని మేధ నింద చేసినటువంటి వాడి దోషానికి పరిహారం ఇదట. ఆ తరువాత కూర్మస్వరూపుడైన శ్రీ మహావిష్ణు, దేవతలారా, అత్యద్భుతమైన నాగేశ్వరుడు యొక్క దివ్య చరిత్ర విన్నారు కదా, ఇంకేం మీరు వినాలి అని కోరుకుంటున్నారో చెప్పండి నాకు అనగా, అప్పుడు వాళ్ళు అన్నారట, ఈ దారుకావనంలోకి ఇంకెవరైనా అడుగు పెట్టిన భక్తులుంటే అటువంటి భక్తుల చరిత్ర చెప్పండి అని. చాలా అత్యద్భుతమైన విషయం అడిగారు, చెబుతున్నా వినండి అని కూర్ముడు దేవతలకు చెప్పాడు. పూర్వం ఉపమన్యుడు అని ఒక కుర్రవాడు ఉండేవాడు. ఈ ఉపమన్యుడు గురువు గారి దగ్గర చాలా శ్రద్ధాశక్తులతో గురువుగారు గురువుగారి భార్యని కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువ శ్రద్ధగా సేవిస్తూ ఉండేవాడు. గురువాక్యంతు కర్తవ్యం, ఆయన ఒకటే తల్లి బయలుదేరేటప్పుడు నీ గురువు గారు ఏం చెబితే చెయ్యాలి, సరేనన్నాడు ఆయన. గురువుగారు ఆవులు తోలుకురా అన్నారట. గురువుగారి దగ్గర 90 మంది శిష్యులుంటే ఈ కుర్రాడికి ఆవులు ఇచ్చి తగ్గిన వాడికి పాఠం చెప్పేవాడు ఆయన. గురువుగారు నాకు ఆవులు తోలుకురమ్మంటున్నాడు, మిగతా వాడికి పాఠం చెబుతున్నాడు అని ఈర్ష్య చెందల. ఈ ఉపమన్యుడు నిత్యం ఆవుల్ని వెంట పెట్టుకుని వెళ్లేవాడట. వెళ్ళి ఆవులకి ఒక్కొక్క పేరు పెట్టేటండి ఆయన. మహాలక్ష్మి, మందాకిని, గోదావరి, గంగ, గౌతమి, శుభాంగి అని ఈ పేర్లతో పిలుస్తూ ఉంటే ఆవులు వచ్చేవట. కొట్లు కాపురం చేశాడు ఆయన గురువుగారు. తగ్గిన శిష్యులకి పాఠం చెబుతూ ఉంటే ఈయన మాత్రం ఆవులకి పేర్లు పెట్టుకుని ఆవులతోటి గురువుగారు ఏం చెబితే అదే విద్య అనుకున్నాడు బయలుదేరాడు. రా గౌతమి గంగ రా మనోహారిణి రా భారతీదేవి రా ధరిత్రి రా సర్వ పాపహారిణి రా భారతీదేవి రా సర్వ మంగళా రా మనోహారిణి రమ్ము మందాకిని రా శుభాంగి. ఓ మందాకిని, గౌతమి, గంగ, భారతి, శ్రీ మహాలక్ష్మి, సర్వమంగళ అని ఒక్కొక్క ఆవులు పిలుస్తూ ఆవులకి గట్టి పెడుతూ కాలక్షేపం చేసేవాడు. 97 గురువు గారికి సేవ చేశాడు. 97 అయినా ఈయనకి విద్య, అంటే ఆ రోజుల్లో 60,000 సంవత్సరాలు పరమాయువు, ఇంకా ఎక్కువ బతికేవాళ్ళు ఉండేవారు. మినిమం 60,000 అటువంటి కాలం. ఈ కుర్రాళ్ళు తగ్గిన కుర్రాళ్ళందరూ మంచి పండితులై వాదోపోదాలు చేస్తుంటే వీడు మాత్రం, మహాలక్ష్మి గుడి తిన్నావా, గుడి తాగావా, కలకపిండి తిన్నావా, గడ్డి తిన్నావా అంటూ ఉండేవాడు. బాబు గురువుగారి భార్యకి చాలా బాధ కలిగింది. ఎప్పుడూ భర్తకి వ్యతిరేకంగా రావంత మాట్లాడదు గురుపత్ని. మీకు ఇంత పక్షపాతం అనుకోలేదండి, ఇంత పండితులు అనుకున్నానండి గురువుగారు. ఏమండి ఇంతమంది కుర్రాళ్ళకి పాఠం చెబుతున్నారా, ఈ శిష్యుడికి గొడ్లు అప్పగిస్తారా అంది. ఆయన గొడ్ల నీళ్లు కుక్కుంది, గొడ్లు అప్పగించారా అనగానే ఆయన చిరునవ్వు నవ్వి, గంభీరుడు ఆ గురువు గారే మాట్లాడు. ఆ రోజు నుంచి ఏం చేశాడు తెలుసా, రై నువ్వు రోజు అడవిలో ఆకలిస్తే ఏం చేస్తున్నావురా అన్నట్టు, ఆవు పాలు పితుకు తగ్గుతానంటే ఆ మిగతా పాలు మీకు పట్టుకొస్తాను అన్నట్టు. రేపటి నుంచి నాకు తెలియకుండా ఆవు పాలు తాగడానికి వెళ్ళలేదు, నువ్వు అడు పాలు తాగడానికి వెళ్ళేది నిషేధం అన్నాడు. ఈవిడు పాఠం చెప్పండి అంటే తాగే పాలకు కూడా నిషేధం చేశాడు ఆయన. ఓ వారం గడిచింది, మంచి కుర్రాడు ఉపమన్యుడు పుష్టిగా వస్తున్నాడు. ఎరా పాలు తాగద్దన్నారు కదా, ఎలా బతుకుతున్నావు అన్నట్టు, పాలు తాగద్దన్నారు కానీ నొరగొద్దని లేదుగా, పాలు పితికేటప్పుడు నొరగ వస్తుందంటే ఆ నొరగ తింటున్నానండి అన్నట్టు. అమ్మని అమ్మ గడపాడ నీకెంత తిరిగితే అట్లా అనుకునే, సరే రేపటి నుంచి నొరక్కు కూడా ముట్టుకోవడానికి వెళ్ళలేదు పో అన్నట్టు. ఇంకా నొరక్కు కూడా ముట్టుకోవడానికి వెళ్ళలేదంటే ఏం చేస్తాడు పాప, అడుగుకి వెళ్ళాడు కరకరలు ఆడిపోయింది ఆకలి. ఇంతలో జిల్లేడు చెట్టు అంటే ఆకు దిగిపోతే అందులో పాలు వస్తున్నాయి. ఇది పాలు ఆవు పాలు వద్దన్నాడు కానీ జిల్లేడు పాలు వద్దలేదు కదా అని జిల్లేడు పాలు కోసుకుని తాగబోతే ఆ పాలు కళ్ళలో పడ్డాయి, కళ్ళు పోయాయి వాడికి. చాలా దుఃఖం కలిగింది, కింద పడిపోయాడు, కళ్ళు కనిపించడం లేదు, అంధుడైపోయాడు. అప్పుడు ఆయన దుఃఖిస్తూ ఆవులు ఎక్కడున్నాయో తెలియదు, ఆవులు జాగ్రత్తగా, ఇంత కష్టంలో కూడా గురువు గారికి ఆవులు పట్టుకెళ్ళాలి సాయంకాలానికి. మందాకిని శుభాంగిని పిలుస్తూ అటు ఇటు తరుగుకుంటూ అక్కడ గొయ్యోడు తవ్వారు, జంతువుని పడగొట్టడం కోసం అడవుల్లో గోతులు తవ్వుతారు, గోతులు పడిపోయాడు. అసలే కళ్ళు లేవు, మళ్ళీ గోతులు పడ్డాడు. అప్పుడు ఆయన ఏం చేయాలో తెలియలేదట. మంత్రం రాదు, తంత్రం రాదు, ఆకలి, కళ్ళు లేవు, గొయ్యి. అప్పుడు ఆ గొయ్యి వచ్చినప్పుడు నిజమైన విశ్వాసంతో కష్టం వచ్చినప్పుడు గురువుని తలుచుకుంటే ప్రాణం పోయే ప్రమాద స్థితిలోంచి బయటకు వస్తాడు ఎవడైనా సరే, ఎటువంటి ప్రమాదం అయినా సరే అది వాడి విశ్వాసం మీద ఆధారపడు. నేను నా గురు పాదాలు తప్ప గురువు పాదంబు తప్ప నే ధరణి ఎల్దు అన్య దైవంబు కొలుచుటే కొలవరవ్వంతయేని ఎరుగనేని. గురువు పాదపద్మాలు తప్ప మరొకటి కొలవని వాడినైతే, రవ్వంత కూడా గురువు మీద ఏనాడు నాకు అవిశ్వాసం లేకపోతే నాకు ఆ గురువే దిక్కువుగాక అన్నట్ట. టక్కన అశ్విని దేవతలు వచ్చి ప్రత్యక్షం అయ్యారు, వచ్చి వాడికి కళ్ళిచ్చి నీకు యవ్వనం ఇద్దాం అనుకుంటున్నావు, ముసలాడు అయిపోయావు కదా, ఏం కావాలో కోరుకో, యవ్వనం కావాలా అన్నట్టు. అయ్యా గురువు గారు అనుమతి లేకుండా యవ్వనం నేను కోరుకోను. అయితే గురువు గారిని అడిగిరా అన్నట్టు, నువ్వు ఎప్పుడు వస్తే అప్పటిదాకా ఇక్కడే పడి ఉంటావు ఇలాగ అనగానే వెంటనే ఈయన బయలుదేరి ఆవులన్నీ వెంట పెట్టుకుని ఈయన వచ్చేదాకా అశ్విని దేవతలను కాసు కూర్చుంటా ఉన్నారు. వచ్చాడు ఈయన, వచ్చేసరికి గురువు గారు లేరు, అన్ని పరీక్షలే, పరీక్షల మీద పరీక్షలు. గురువు గారు కనపడకపోయేసరికి బేరం అన్నాడు ఈయన. అక్కడ అశ్విని దేవతలు ఆగారు, గురువుకి చెప్పకుండా అక్కడికి వెళ్ళడానికి లేదు. ఇంతలో గురువు గారి భార్య సమ్మెట పోట్లేక ఒక్కోసారి మహాబాధ ఏంటో తెలుసా, కారికి ఎప్పుడైనా దెబ్బ తగిలింది అనుకుంటే ఆ కారు మీదే మళ్ళీ దెబ్బ తగులుతాయి నాలు. ఒకసారి కారు పొట్టవేలుకి గడప తగిలింది, రాగానే సత్యనారాయణ కసిక్కి నొక్కాడు ఇక్కడ, ప్రేమ అభిమానం. అలాగా ఈయనకేమో ఇక్కడ గురువు గారు లేరు, గురువు గారి భార్య ఏంది, రాబోయే శుక్రవారం నాడు నేను వ్రతం చేద్దాం అనుకుంటున్నాను. ఈ వ్రతానికి ఇక్కడ దగ్గరలో కల్మషపోదుడు అని ఒక రాజుగారు ఉన్నాడు, ఆ రాజుగారి భార్య దగ్గరికి వెళ్ళి కొండలను అడిగి పట్టుకురా అంది. కొండలాలు అడిగి పట్టడం అనుకునేసరికి అక్కడికి వెళ్ళడానికి కనీసం అట్లీస్ట్ 3 రోజులు పెడుతుంది ప్రయాణం, రావడానికి 3 రోజులు, 6 రోజులు, 6వ రోజు శుక్రవారం. సరే ఈయన ఏం చేస్తాడు, అమ్మాని మీరు ఎలా చెప్తే అలాగే చేస్తానని బయలుదేరి గురువు గారిని తలుచుకుంటూ బయలుదేరాడు మహావేగంగా. బయలుదేరేసరికి దారిలో ఆజానుభోగుడు కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గోరాజమున్, ఆకాశంలో కైలాస పర్వతం అంత ఎత్తున్న ఒక తెల్లని ఆబోతు ఎత్తు మీద ఎక్కువ ఆయన ఎడుతున్నాడు, ఎత్తు పురుషుడు. ఈయన ముందు ఎడుతున్నట్ట, ఇంతలో ఎత్తు టప్పని పేడేసింది. ఆ పురుషుడు దగ్గరికి పిలిచి ఆ ఎత్తు వేసిన పేడ తినన్నట్ట, నీకు గురువు భక్తి ఉంటే సచ్చినట్టు మాట్లాడకుండా పేడ తినన్నాడు. గురువు గారి మీద ఒట్టేశాడుగా, పేడైనా తినవలసిందే. వెంటనే అలాగేనండి భక్తితో గురువు గారు మీ మీద ఒట్టేశాడు ఆయన, తింటున్నానండి దండం పెట్టి ఆ పేడ తినేశాడు. అక్కడి నుంచి బయలుదేరాడు. సాయంకాలం అవడానికి ఇంకా 2 గంటలుందనగా మొత్తం మీద ప్రయాణంలో రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. కల్మాషపాద మహారాజు గారు వశిష్ఠుడు కులగురువుగా ఉన్నాడు, ఇక్ష్వాకువంశిస్థుడు ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళి, మహారాజా మా గురువు గారి భార్య కుండలాలు తీసుకురమ్మన్నది, ఆ కుండలాలు ధరించి శుక్రవారం వ్రతం చేస్తుందిట, తమరు కుండలాలు ఇవ్వండి అన్నాడు. ఆ కల్మాషపాదుడికి పౌష్యుడు అని కూడా పేరు. ఆ మహారాజు గారు అన్నాడు, దానికేముందండి కుండలాల దగ్గరికి కావాల్సి వస్తే నా దగ్గరికి రావడం ఏమిటి, అమాయకత్వం, మీరు అట్టే చదువుకోలేదనుకుంటాను అన్నట్టు సిగ్గుపడ్డాడు పాప మీద. నిజమే అనుకోండి, కుండలాలు ఆడవాళ్ళు ధరిస్తారయ్యా, మా ఆవిడ దగ్గర ఉంటాయి. అమ్మగారు ధరించే కుండలాలు ఆవిడ దగ్గర కాక నా దగ్గర ఉంటాయి, మా ఆవిడ దగ్గరికి వెళ్ళి అడగండి అన్నట్టు. అంతఃపురంలోకి వెళ్ళొచ్చా అండి అన్నట్టు, మీరు మహాత్ములు వెళ్ళి రండి అన్నాడు ఆయన. వెంటనే ఈయన అంతఃపురంలోకి వచ్చి వెతికితే ఎక్కడైనా అక్కడే ఉంది రాణిగారు అంటారు, రాణిగారు కనపడదు. మళ్ళీ వెనక్కి వచ్చి, రాజా మీ ఆవిడ నిజంగా అంతఃపురంలో ఉందా, కుండలో ఎక్కడానికి అబద్ధం ఆడుతున్నావా అన్నాడు. లేదు నాయన, అనరాదు గాని నీలో లోపం ఉంటే ఆవిడ కనపడదు, నీలో శుచి లేదనుకుంటున్నారు. పండితుడివి కాకపోయినా విప్రుడివి, అశుచి అనలేను గాని దారిలో పనికి మంది పని అన్న చేసేవా అన్నట్ట. అప్పుడు గుర్తొచ్చింది ఎద్దుపేడ తిన్నాను, ఓహో అదే అన్నట్టు. అయితే ఆచమనం చేసి స్నానం చేసి వెళ్ళు. అందుకే ఇంటికి వచ్చినప్పుడు రాగానే కాళ్ళు కడుక్కుని ఆచమనం చేయమని. ఎవరు ఇప్పుడు మంచినీళ్ళు తాగుతారు ఎందుకు అడుగుతారు తెలుసా? మంచినీళ్ళు తాగడం ఆచమనంతో సమానం. అందుకే ఇంటికి వచ్చిన వాళ్ళు రాగానే మంచినీళ్ళు అక్కడ పెట్టేవారు, రమంత తాగితే ఆ దోషాలు పోతాయి బయట దోషాలు. అప్పుడు ఆచమనం చేశాడు గానీ అక్కడ అమ్మవారు అక్కడే ఉందా రాణి గారు పతివ్రత. అలా అశుద్ధంతో ఉన్నవాళ్ళు కనపడదు. సరే కొండలాలు ఇచ్చింది. కొండలాలు ఇచ్చాక రాజుగారి దగ్గరికి వెళ్ళి కొండలాలు పుచ్చిపోతారంటే భోజనం చేసిపోదు గాని అన్నట్టు. ఎవరన్నా భోజనం చేయమంటే కాదనకూడదు. సరే ఈయన భోజనానికి సిద్ధమయ్యాడు. ఆ భోజనం కాస్తంత ఆపుదాం మనం, అక్కడ భోజనం సీను. మరి కష్టపడి భోజనం చేయింది ఏంటి, పావుగంటలో తినం. ఈ కార్యక్రమాన్ని తరువాయి ఎపిసోడ్ లో విందురుగాక. అత్యద్భుతమైన ఈ కథాశ్రవణం చేయడానికి సిద్ధంగా రండి.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.